వర్ణధ్యానం, గాయత్రి వర్ణధ్యానంలో మనం ఒక్కొక్క అక్షరాన్ని అక్షరం అని దానికి వర్ణం అని రెండు పేర్లు ఉంటాయి. వర్ణం అంటే రంగు అని కూడా అర్థం ఉంది. అసలు ఇంకొంచెం డీప్గా చూసుకుంటే ఆలోచన అనేది మొట్టమొదట ఒకటి వస్తుంది ఎవరికైనా సరే. ఆలోచన అంటే సపోజ్ ధ్యానం చేసుకోవాలి, ధ్యానం అనేది ఆలోచన అంతే. ఏ రకమైన ధ్యానం చేస్తాం ఆ డీటెయిల్స్ అన్నీ ఉండవు దాంట్లో. అలాగే అలాగే ఒకటి సృష్టించాలి, సృష్టించడం అనేది ఒక ఒక థాట్, ఒక ఐడియా. ఏంటి సృష్టించాలి? కంప్యూటరా? ఒక పుస్తకం రాయటం, ఒక పుస్తకాన్ని సృష్టించడం, లేకపోతే ఒక ఇల్లా, ఒక ఏరోప్లేన్? అంటే ఇంతకుముందు ఏమీ లేని కొత్తది ఒకటి సృష్టించడానికి మనం కొత్తగా ఆలోచన చేస్తున్నాం. అలాగ ఒక ఆలోచన ఉంటుంది, ఆలోచన మొట్టమొదట భగవత్ సంకల్పం ఉంటుంది. దాన్ని భగవంతుడు సృష్టించాలి అనుకున్నాడు. దాంట్లో రెండు రకాలు ఉంటాయి సృష్టిలో. ఒకటేంటంటే ఈ అదే సీక్రెట్ డాక్టర్ని చెప్తుంది, మొట్టమొదట ప్రకృతి అంతా తయారవుతుంది, ఈ ప్లానెట్స్ ఇవన్నీ రకరకాలు, దాని మీద జీవించే జీవులు. దాంట్లో సీక్రెట్ డాక్టర్లు అయితే భూమి మీద జీవించే మనుషులు వాటి గురించి ఆ ఇవల్యూషన్ ఎలా ఉంది చెప్తుంది. ఒకటేమో ఇవల్యూషన్ ఆఫ్ ది మ్యాటర్, ఇంకోటి ఇవల్యూషన్ ఆఫ్ ది స్పిరిట్. రెండు చెప్పబడతాయి. అంటే మొట్టమొదటి ఆలోచన వస్తుంది, దాన్ని అనుసరించి మిగతావన్నీ తయారవుతాయి. ఆ ఆలోచన ఎప్పుడైతే వస్తుందో దాంట్లోనే ఒక భాష ఉంటుంది, దానికే ఒక రంగు ఉంటుంది, దానికే ఒక రూపం ఉంటుంది, దానికే ఒక సంఖ్య కూడా ఉంటుంది. ఇప్పుడు సంఖ్యలు మనం ఇంతవరకు చెప్పుకోలేదు. యాక్చువల్గా గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉన్నాయి కదా. తత్ అనేది మొదటి సంఖ్య అంతే, తత్ మొట్టమొదటి వాడు తత్. తర్వాత రెండు స, మూడు వి, నాలుగు తు, ఇలాగా అంకెలు వచ్చేసాయి. మనం ఒక రకంగా చూసుకుంటే ఆ అంకెలు ఏవైతే ఉన్నాయో, సపోజ్ నాలుగు అనే ఇంకా ఈ కాలంలో చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. ఈ కాలం అంటే ఏంటంటే ప్రస్తుతం మనం నడుస్తున్న ఈ రూట్ రేసు, దాంట్లో సబ్ రేసెస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఫిఫ్త్ రూట్ రేసులో ఫోర్త్ సబ్ రేస్ ఏదైతే ఉందో దాంట్లో మనకు ఫోర్త్ ప్లేన్లో ఉంటాం మనం అందరం, అంటే మనసులో ఉంటాం ఎక్కువ. అందుకని నెంబర్ ఫోర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని మనకు పెద్దలు చెప్తారు. తత్ స వి తుహు, తుహు అనే అక్షరం నాలుగోది అవుతుంది. తత్ మొదటిది, స రెండు, వి మూడు, తుహు నాలుగు. మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం తుహు అంటే అన్ని రకాల గ్రహాల వల్ల వచ్చిన దోషాలన్నింటినీ పోగొట్టే రోగ నివారణ కోసం. తుకారం చింతయే ప్రాజ్ఞ ఇంద్రనీల సమప్రభం నిర్దహే సర్వ పాపాని గ్రహరోగ సముద్భవం. గ్రహాల వల్ల వచ్చేవంటే అర్థం ఏంటి, మనం పూర్వజన్మం చేస్తున్న పాపాలే లేకపోతే కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏవేం చేస్తే ఏ రకాల ఫలితాలు ఇవ్వాలో అవి సూచిస్తూ ఉంటాయి గ్రహాలు ఒక జాతక చక్రంలో. దానివల్ల వచ్చే రోగాలు, సపోజ్ శని చంద్రుడు సరిగ్గా లేరనుకోండి, చంద్రుడికి మనస్సు గుర్తు కాబట్టి చంద్రుడు అంటే మనస్సు, శని ఏమో ఆ మనస్సు పనిచేయనివ్వకుండా చేస్తుంటాడు. శని చంద్రుణ్ణి నాలుగు రాశులు అంటే 90 డిగ్రీస్లో కనుక చూస్తూ ఉంటే సరిగ్గా బుర్ర పనిచేయదు. అలాగే శని చంద్రులు ఒకే రాశిలో ఉంటే సరిగ్గా బుర్ర పనిచేయదు. అలాగే శనికి చంద్రుడికి ఆపోజిట్ 180 డిగ్రీస్లో ఉంటే కూడా బుర్ర పనిచేయదు. ఇలాగా ఉన్న రకరకాల ఇంకా చాలా ఉన్నాయి రోగాలు, వాటి వల్ల వచ్చే ఆ జాతక రీత్యా ఈ రోగాలు వస్తాయని తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఇంద్రనీలమణి అనే దాన్ని ధ్యానం చేయాలి. అది స్క్వేర్లో ఉన్నట్టుగా భావించాలి. ఆ కలరు ఊరికే రౌండ్లో ఉన్నట్టుగా కాకుండా ఒక స్క్వేర్లో ఉన్నట్టుగా ఉండాలన్నమాట. స్క్వేర్ అనగానే నాలుగు వస్తుంది, నాలుగు వైపులో సమంగా ఉంటుంది స్క్వేర్. కాబట్టి ఇంద్రనీలమణి అనేది స్క్వేర్లాగా ఉండి దాంట్లో తుహు అనే అక్షరం ఉండి ఆ తుహు అనే అక్షరాన్ని మనం ధ్యానం చేయటం అంటే దాన్ని అలా చూస్తూ ఉండడం. ఓ తుహు తుహు అని అనక్కర్లేదు, కంటిన్యూస్గా ఇప్పుడు పీపీటీలో తేజ పెట్టింది మీ అందరికీ, దాన్ని అలా చూడటం అంతే. ఇవన్నీ చేయటం వల్ల మనకు శారీరకమైన మానసికమైన రోగాలన్నీ పోతాయి. ఇవన్నీ ఎందుకు పోగొట్టుకోవాలి అంటే మనం ధ్యానం చేసుకోవడానికి, జపం చేసుకోవడానికి, అలాగే గురువుగారి కార్యక్రమాలు చేయడానికి మనకు ఈ శరీరం సహకరించాలి, మనస్సు సహకరించాలి, ప్రాణం సహకరించాలి. అవన్నీ సహకరిస్తేనే మనం ఏ పనులన్నా చేయగలం. లేకపోతే ఒక గంటసేపు నలుగురికి చెప్పాలి, వేరే ఊరు వెళ్ళాలి, ఊరు వెళ్ళే ఓపిక ఉండాలి, అక్కడ అందరికి చెప్పాలి, మళ్ళీ వెనక్కి రావాలి, ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి కావాల్సిన శక్తి కావాలి. అందుకని మనం ఆరోగ్యంగా ఉండాలి, అందుకని వర్ణధ్యానం ఇచ్చారు. ఆ వర్ణధ్యానాన్ని అందరూ బాగా ఉపయోగించుకోండి. ఊరికే బాగుంది, థ్యాంక్స్ తేజ అని మెసేజెస్ పెడుతున్నారు, బాగుంది. ఏదన్నా ఒక టాపిక్ వింటున్నప్పుడు యూ షుడ్ హియర్ ఓన్లీ, ఇంకా వేరే డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు మైండ్లో. అలా ఉంటే ఏమవుతుందంటే చెప్తున్న టాపిక్ మీ మైండ్లోకి వెళ్ళదు. తెలిసిన టాపిక్ అనుకోండి, అంటే మీకు ఆల్రెడీ వర్ణధ్యానం వచ్చేసింది సపోజ్ ఇంకొకటి చెప్తున్నారు, అప్పుడు వింటుంటే మాకు తెలిసింది చెప్తున్నారు ఇంకో కొత్త ఏముంటుంది దీంట్లో అని వింటే, ఒకవేళ కొత్త చెప్తున్నా కూడా లోపలికి వెళ్ళదు. ఒకవేళ వర్ణధ్యానం ఎప్పుడూ మీరు వినలేదు, ఇదేదో టఫ్గా ఉన్నట్టుగా ఉంది చెప్తుంటే కొంచెం అర్థం కావట్లేదు, అర్థం కాదు మనకు అని వింటే కూడా అర్థం కాదు. మరి ఎలా వినాలి అంటే అర్థం అవుతుంది అని వినకూడదు, అర్థం కాదు అని వినకూడదు, చెప్పింది ఏదో చెప్పినట్టు తెలుసుకోవాలి అని వినాలి, అప్పుడు అర్థం అవుతుంది. ఒక టాపిక్ ఎంత కష్టమైందనే సరే అర్థం అవ్వడానికి ఒకటే టెక్నిక్ ఏంటంటే, మీ ఎవరెవరైతే మనం ఆ టాపిక్ వింటున్నాం, ఆ సబ్జెక్ట్ వింటున్నామో దాని గురించి ఏ విధమైన అభిప్రాయం ఉండకుండా వినాలి. అబ్బో ఇది చాలా మంచి సబ్జెక్ట్ అండి, బాగుంటుంది అని వినకూడదు. మరి అదేంటి అలా వినకూడదా అంటే, అలా వింటే మీకు ఆల్రెడీ ఒక ఒపీనియన్ ఫామ్ అయిపోయింది కాబట్టి మీకు ఖచ్చితంగా బాగుంటుంది, అలా కాదు. ఎలా ఉండాలి అంటే సబ్జెక్ట్లు అసలు ఏముంది అది నాకు అర్థం అవ్వాలి అని వినాలి. అంతేగాని బాగుంది అని వినకూడదు, బాగలేదని వినకూడదు, వచ్చని వినకూడదు, రాదని వినకూడదు. ఇవి గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే, ఈ అంకెలకిను వర్ణానికి అలాగే నాలుగు అనే అంకె ఫర్ ఎగ్జాంపుల్ వయలెట్ కలర్ ని సూచిస్తుంది. ఫిజికల్ ప్లేన్ లో అది తెల్లటి తెలుపును సూచిస్తుంది. అందుకని చాలా మంది వైట్ డ్రెస్ వేసుకోవడం జరుగుతుంటుంది. వైట్ డ్రెస్ వేసుకుని మీరు ఎండలో నడుస్తుంటే మీ కంటికి ఆటోమేటిక్ గా వయలెట్ కనిపిస్తుంది. రోడ్డు మీద ఎప్పుడన్నా మీరు ఇంట్లోనే బట్టలు తెల్లటి వేసుకుని అలా కాస్త ఎండ పడుతున్న చోట అలా అటు ఇటు కనుక నడుస్తూ ఉంటే అలా చేయిబెట్టి చూసినా కూడా ఆ తెల్లటి తెలుపులోనే వయలెట్ కలర్ కనిపిస్తుంది. మామూలు కంటికే కనిపిస్తుంది, అది పెద్ద విచిత్రమేం కాదు. అందుకని ఇసోట్రిక్ కలర్ వయలెట్ అయితే దానికి ఎక్సోట్రిక్ కలర్ అంటే బాహ్యమైన రంగు ఏంటంటే వైట్ కలర్. ఈ రకంగా ఇక్కడ ఇచ్చిన రంగులు, ఈ వర్ణ ధ్యానంలో ఇచ్చిన రంగులు ఇవి మానసికమైన రంగుల భౌతికమైన రంగుల అని చెప్పలేదు. రంగుల్లో కూడా మానసికమైన రంగులు ఉంటాయి, భౌతికమైన రంగులు ఉంటాయి. మానసిక రంగులకి భౌతిక రంగులకి ఆ టేబుల్ మ్యాచ్ ది ఫాలోయింగ్ ఉంటుంది చూసారా, అలాగా మ్యాచ్ చేసేవన్నీ కొన్ని చోట్ల ఇస్తారు, కొన్ని చోట్ల ఇవ్వరు. కానీ సేఫ్గా మనం ధ్యానం చేసుకోవడానికి గురుదేవులు ఇచ్చిన ఈ రంగులన్నీ సేఫ్గా వాడుకోవచ్చు. ఇవాళ మనం యకారం చెప్పుకుంటాం, తత్ సవితరు వరేణీయం, దాంట్లో నీ వరకు అయింది. నికారంలో ఏంటి, తినకూడనివి తినడం వల్ల వచ్చే పాపాలు నశిస్తాయి. తినకూడని తినడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి గాంధీ గారు ఆయన జైలు జీవితం గడుపుతున్నప్పుడు ఎవరో వండిన అన్నం తిన్నాడు. ఆయన తింటే వెంటనే ఎవరినో కొట్టాలనో లేకపోతే చంపాలనో ఆలోచన వచ్చింది. ఆయన ఇదేంటి నాకు ఇలాంటి ఆలోచన వస్తుంది అని జైలర్ని అడిగితే చెప్తాడు, మీకు అన్నం వండి పెట్టిన వాడు వాడు అమ్మని చంపేశాడు, వాడు వండాడు ఇవాడు మీకు అన్నం అని చెప్తాడు. అంటే తినకూడని అన్నం అంటే ఏమిటో మనం అర్థం చేసుకోవాలి. ప్రతిదానికి సంస్కారం ఉంటుంది. మనం తినే అన్నం కానీ, తినే టిఫిన్ కానీ, తాగే నీళ్లు కానీ, కాఫీ కానీ, టీ కానీ, బయటికి వెళ్ళి ఎక్కడ ఏం దొరకట్లేదు మరి ఏం చేస్తామని పక్కన రోడ్డు పక్కన దొరికే వాటిల్లో తింటూ ఉంటాం. అలాంటి వాటిలన్నిటి మీద ఇంప్రెషన్స్ ఉంటాయి. ఎక్కడ పండిందో ఇంప్రెషన్ ఉంటుంది, ఎవరు పండించారో వాళ్ళ ఇంప్రెషన్ ఉంటుంది, ఎవరు కోసారో వాళ్ళ ఇంప్రెషన్ ఉంటుంది, ఎవరు దాన్ని బాగు చేశారో వాళ్ళ ఇంప్రెషన్ ఉంటుంది, ఎవరు బస్తాలకు ఎత్తారో వాళ్ళ ఇంప్రెషన్, ఏ మిల్లులో వేశారో వాళ్ళ ఇంప్రెషన్స్ ఉంటాయి, ఎవరు వండారో వాళ్ళ ఇంప్రెషన్స్ ఉంటాయి, ఎవరు వడ్డిచ్చారో వాళ్ళ ఇంప్రెషన్స్ ఉంటాయి. ఇన్ని పోవాలంటే ఆ అన్నం తినే ముందు రామ రామ అని రాముణ్ణి తలుచుకోవాలి, లేకపోతే గాయత్రి మంత్రం చేసుకుంటూ ఒకసారి అన్నం తినే ముందు అన్నం మీద తినే వాటి మీద ప్రోక్షణ చేసి అప్పుడు తీసుకోవాలి. తీసుకుంటే అప్పుడు ఆ సంస్కారాలు అన్నీ పోయి మంచిది వస్తుంది. అలాగా తినకూడని తినటం వల్ల కలిగే పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ నీ అనే అక్షరం వల్ల పోతాయి అని క్రిందటిసారి చెప్పుకున్నాం. ఇప్పుడు సవితుర్వరేణీయం ఆ యాలోకి వస్తున్నాం. యకారం తారకావర్ణం ఇందుశేష విభూషిత యోగీనాం వరదం ధ్యాయ బ్రహ్మహత్య వినాశం. ఇక్కడ ఒక పదాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి, యోగినాం వరదం ధ్యాయేత్. యోగి అనేవాడు, యోగి అయిన వాడు ఈ యకారాన్ని తారక వర్ణంలో ఉన్నదాన్ని ధ్యానం చేస్తే వాడికి బ్రహ్మహత్య దోషం పోతుంది. అక్కడ కండిషన్ ఏంటి, యోగి కృష్ణుడు చెప్తాడు అర్జునుడికి, యోగో భవతి అర్జున, అంటే నువ్వు యోగివిక, యోగ కర్మ సుఖౌషణం, బాగా పనిచేయటం చేతనైన వాడు. యోగ చిత్తవృత్తి నిరోధ, అంటే చిత్తవృత్తులు, చిత్తాన్ని నిరోధించడం కాదు, చిత్తవృత్తులు అంటే ఏది చూడాలనుకుంటే అదే చూడగలిగి ఉండటం, ఏది వినాలంటే అదే వినగలిగి ఉండటం, అది చిత్తవృత్తి నిరోధానికి గుర్తు. ఏది పడితే అది చూడటం, ఏది పడితే అది వినటం, ఏది పడితే అది ఆలోచించడం అలా చేయకూడదు, మన కంట్రోల్లో ఉండాలన్నమాట. అలాంటి వాడు యోగి. వాడు ఈ యకారాన్ని ధ్యానం చేస్తే వాడు చేసిన బ్రహ్మహత్య దోషం నుంచి విముక్తుడవుతాడు. తారకల వర్ణము గల చంద్రునితో అలంకృతమైన యకారాన్ని ధ్యానించటం వల్ల బ్రహ్మహత్య పాపం నశిస్తుంది. బ్రహ్మ అంటే క్రియేటివ్ ఫ్యాకల్టీ, క్రియేటివ్ ఫ్యాకల్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ వార్, అప్పుడు బంగ్లాదేశ్ లిబరేట్ అయిపోయింది, అంటే స్వాతంత్రం వచ్చేసింది. అప్పుడు ఏం చేశారు పాకిస్తాన్ వాళ్ళు, వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఢాకాలో ఉన్న ఆ యూనివర్సిటీలో 75 మంది ప్రొఫెసర్లని కాల్చి చంపేశారు, అక్కడ ఉన్న పుస్తకాలన్నీ నాశనం చేసేసారు. ఇదివరకు ఇండియాలో కూడా ఇక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ ఫారినర్స్ ఏం చేసేవారు, మన పుస్తకాలు వాల్యుబుల్స్ అన్ని తగలేసేసేవారు, లేకపోతే వాళ్ళు ఎత్తుపోయేవారు. ఇదంతా కూడా బ్రహ్మహత్య కిందకే వస్తుంది. అలాగే మనం కూడా మంచిది ఏదైనా సరే ఇంకొకరికి అందకుండా చేయాలి అనే దుష్టమైన ఆలోచన ఉంటే అది బ్రహ్మహత్య. ఇది నాకే ఉండాలి, ఇంకెవరికి దొరకకూడదు, చాలా వాల్యూలు. అలాంటి ఆలోచనలన్నీ కూడా మంచివి కాదు. అలాంటి వాటి వల్ల దోషం ఏదైతే ఉందో అది యకారం ధ్యానం చేయటం వల్ల పోతుంది. అలాగే భకారం, భకారం కృష్ణవర్ణంతు నీలమేఘ సమప్రభం, వర్షించటానికి సిద్ధంగా ఉన్న మేఘం నీలమేఘం అంటాం. నల్లగా ఉంటుంది అది, అట్ ది సేమ్ టైం బ్లూగా కూడా ఉంటుంది. ఆ నీలమేఘం ఏదైతే ఉందో కృష్ణుడు రంగు, కృష్ణుడు ఫోటో అదే బొమ్మలా వేస్తుంటారు కదా, దాంట్లో ఆయన వర్ణం ఎలా ఉంటుందో అది చూసుకుంటే చాలు, అది భకారం. కృష్ణ అంటే మామూలుగా అయితే నలుపే, నీలం ఏముండదు, నలుపు నీలం కలిపితే వచ్చేదన్నమాట. ధ్యాత్వా పురుష హత్యాది పాపం నాశేతి ద్విజ, పురుషుణ్ణి అనేవాడిని ఎవరైతే ఉన్నాడో వాడిని చంపిన పాతకం పోవాలంటే ఆ పాప నాశనం జరగాలంటే భకారాన్ని ధ్యానం చేయాలి. భకారం కృష్ణవర్ణంతు నీలమేఘ సమప్రభం, అచ్చు నీలమేఘంలో ఉంటుంది భకారం. మీకు ఇచ్చిన దాంట్లో చూడండి భా ఎలా ఉందో, దాన్ని ధ్యానం చేయటం వల్ల పురుష హత్య పోతుంది. మన శరీరంలో భగవంతుడు ఏం చెప్తున్నాడు, నేను ఎప్పుడు కూడా ఈ శరీరం క్షరపురుషుడు, ఈ శరీరాన్ని ఏమని తెలుసుకోవాలి, ఇది క్షేత్రము, దీన్ని క్షరపురుషుడు అంటారు, అంటే నశించేవాడు. దీంట్లో అక్షర పురుషుడు ఒకడు ఉంటాడు నశించని వాడు, వాడు జీవుడు జీవాత్మ. ఇవి కాక పురుషోత్తముడు ఉంటాడు, పురుష ఉత్తముడు, పురుషుల్లో ఉత్తముడు పరమాత్మ. అంటే ఈ దేహంలోనే ముగ్గురు ఉన్నారు, ఒకడు జీవుడు, ఒకడు దేవుడు, ఇంకొకడు దేహం. దేహమేమో క్షర పురుషుడు, జీవుడేమో అక్షర పురుషుడు, పరమాత్మేమో పురుషోత్తముడు. ఈ పురుషుణ్ణి హత్య చేయడం అంటే ఏంటి, పురుషుణ్ణి ఆయన చెప్పినవేమీ పాటించకుండా ఉండడం, ఆయన పట్టించుకోకుండా ఉండడం. హత్య అంటే వాడు ఇంకా పని చేయకుండా అయిపోవడమే కదా. ఒకడిని ఎవరన్నా హత్య చేసాడు అనుకోండి, వాడు ఇంకప్పటి నుంచి కదలడు, మెదలడు, మాట్లాడు, అండ్ మెల్లిగా పాడైపోతుంటుంది దేహం. అలాగే మనలో ఉన్న పురుషుణ్ణి మనం సాక్షీభూతంగా ఉంటాడు పురుషుడు, అలాంటి సాక్షీభూతంగా ఉన్న చైతన్యాన్ని మనం ఎప్పుడూ పట్టించుకోకుండా వదిలేయటం అనేది ఈ పురుష హత్య కిందకు వస్తుంది. ఆ తప్పు చేయకూడదు, ఆ తప్పు చేయకుండా రోజు మనం కూడా ఆ సాక్షి చైతన్యంతో ఒక్కటవటానికి ప్రయత్నం చేయాలి. అబ్జర్వర్, ఆన్ లుక్కర్, ఇలాగా అవతో అవలోకితేశ్వరుడు ఇలా చెప్తారు ఆయన గురించి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా. అందుకని నీలమేఘం వంటి కృష్ణకాంతి గల చైతన్యం ఏదైతే ఉందో కృష్ణ కాన్షియస్నెస్ అని మాస్టర్ ఇచ్చారు. ఆ చేతనత్వాన్ని మనం రోజు గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. మనం కూడా సాక్షిభూతంగా సాక్షిగా అన్నిటినీ అబ్జర్వ్ చేయటం అనే విద్యను నేర్చుకోవాలి. ఎలా నేర్చుకుంటాం, మహాత్ముల జీవిత చరిత్రలు చదువుతుంటే మనకు అర్థమవుతుంది ఎలాగ వాళ్ళు ఆ సంఘటనలో ప్రవర్తించారు. మనం కూడా అలాగ ప్రవర్తించడం అంతే, కాపీ కొట్టడమే. అలా చేయటం వల్ల మనం సాక్షి చైతన్యం, అంటే దానికి రియాక్ట్ అవ్వం. ఒక సంఘటన జరుగుతుంటే దానికి రియాక్ట్ అవ్వం, దాన్ని గమనిస్తుంటాం అంతే. సినిమా చూస్తున్నప్పుడు ఆ సినిమాలో ప్రొజెక్టర్ నుంచి వచ్చే బొమ్మలు ఏవైతే ఉన్నాయో వెలుగు ఫిలిం మీద పడి అది గోడ మీద పడితేనే మనకు సినిమా కనిపిస్తుంది, తప్ప లేకపోతే లేదు. ఇది తెలిసిన వాళ్ళకి ఈ సినిమాలో ఇన్వాల్వ్ అవ్వకుండా చూస్తూ ఉంటే ఏ ఫీలింగ్స్ లేకుండా చూస్తాం అన్నమాట. అలాగా సాక్షిగా ఉండాలి తప్ప దాంతో ఐడెంటిఫై అవ్వకూడదు. కొందరు సినిమా చూసి వేరేవారా ఏడ్చేస్తుంటారు, విలవేళ ఇంకేముంది, అలా అయిపోయింది, ఇలా అయిపోయింది, విలన్కి ఇలా, లేకపోతే అదే హీరోకి ఇలా అయిపోయింది, విలన్ అలా చేస్తున్నాడు, వాడికి భలే అయింది, బాగా కొట్టాడు, లేకపోతే హీరోయిన్ ఎంత కష్టాలు పడింది, ఇలా ఏడ్చేవాళ్ళు ఉన్నారు, నవ్వేవాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన ఒక సంఘటన ఏంటంటే, ఒక ఆవిడ సినిమా కాకుండా టీవీలో సీరియల్ చూసిందిట, చూసి చూసి చివరికి ఆవిడకి పక్షవాతం వచ్చేసి ఆవిడే చెప్పింది వింటున్నాను, తర్వాత చచ్చిపోయింది. ఆశ్చర్యం ఏయట్లేదు, ఏముండదు ఆశ్చర్యం. ఎందుకు ఆశ్చర్యం ఉండదంటే సాక్షిగా ఉండకుండా ఆ ఒక క్యారెక్టర్తో ఒకటైపోవడం వల్ల వచ్చే బాధలు ఇవన్నీ, ఏ అత్తగారి క్యారెక్టర్తోనో ఒకటైపోయి కోడలు పెట్టే బాధలన్నీ నాకే పెడుతుందని అలా ఊహించుకుని కుంగి కృషించి పారాలసిస్ తెచ్చుకుని తర్వాత చచ్చిపోయింది. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనలో ఉన్న సాక్షి చైతన్యాన్ని మనం మర్చిపోకూడదు. అలాగే సాక్షి చైతన్యాన్ని మర్చిపోవడమే పురుష హత్య అని చెప్తున్నారు మాస్టర్. అలాంటివి పోవాలంటే భకారాన్ని ధ్యానం చేయాలి. కృష్ణవర్ణంలో ఉన్నది నీలమేఘ సమప్రభం, నీలమేఘంలాగా ఉన్న భకారాన్ని ధ్యానం చేయాలి. ఇంకా గోకారం, ఈ గోకారం ఎలా ఉంది, రక్తవర్ణంలాగా ఉంది, నెత్తురు ఎలా ఉంటుంది, అలా బ్లడ్ రెడ్ అనమాట. అది ఎక్కడుంది, ఒక లోటస్ లో ఉన్నది. గకారం గోకారం రక్తవర్ణంచ కమలాసన సంస్థితం. గోహత్యాది కృతం పాపం ధ్యాత్వా నశ్యతి తక్షణాత్. గోకారం అంటే ఎర్రటి కలువలో ఉంది, అది కూడా బ్లడ్ రెడ్ కలర్లో ఉంది. దాన్ని ధ్యానం చేయడం వల్ల, గోహత్య చేయడం వల్ల వచ్చిన పాపాలు పోతాయి. గోహత్య అంటే నిజంగా గోవుని హత్య చేయడం, మామూలుగా మనం బయట కనిపించేటువంటి గోవుని బాధిస్తే వచ్చే విషయం కూడా గొలగొలమూడి వెంకయ్య స్వామి గారు చెప్పారు. భగవాన్ వెంకయ్య స్వామి ఆయన ఒక జన్మలో ఆవుని కొట్టారట, చర్ణాకోలతోటో కర్రతో కొట్టాడు ఆయన కాళ్ళ మీద. కొట్టినందుకు ఆయనకు వచ్చిన బాధ ఏంటంటే ఆయన రెండు కాళ్ళు పడిపోయి, ఆయనే చెప్పారు అన్నమాట. పడిపోయి ఆయన ఒక తాటాక మీద కూర్చునేవారు, ఆ తాటాకి తాడు కట్టి శిష్యులు లాక్కెళ్ళేవారు ఒక ఊర్లోంచి ఒక ఊర్లోకి. అప్పుడు ఈ మిగతాన్ని లేవు కాబట్టి పల్లెటూళ్ళల్లో, అంటే ఆవుని కొట్టడం వల్ల కాళ్ళు పడిపోతే ఆవుని చంపడం వల్ల ఏమవుతుంది ఊహించలేము. అది భౌతికంగా ఆవుని చంపడం. ఇంకొకటి ఏంటంటే మాస్టర్ ఏమి ఇచ్చారంటే ఇంద్రియాలకి లొంగిపోవడం అనేది కూడా గోహత్య కిందకు వస్తుంది. మనకు ఇంద్రియాలకి లోబడిపోయి తినకూడనే తిన్నాం, అక్కడ నికారం అది ఆ రోగాన్ని పోగొడుతుంది. అలాగే ఆకలి వేసినా వేయకపోయినా తింటూ ఉంటాం, దాహం వేసినా వేయకపోయినా తాగుతూ ఉంటాం, మంచినీళ్ళు తాగకుండా డ్రింకులు తాగుతుంటారు. ఇప్పుడు అందరూ ఫ్యాషన్ అయిపోయింది కోకా కోలా తాగడం, లేకపోతే ఏదో కానీ ఇంక వేరే ఏమి తాగదు. ఎప్పుడు అందరూ కోకా కోలా తాగుతారు. దాంట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, దానివల్ల వచ్చిన మనిషికి వచ్చే దోషం ఏంటంటే, వాళ్ళకి ఆఫ్ స్ప్రింగ్ ఉండరు. కోకా కోలాలు తాగితే గ్యారంటీగా పిల్లలు పుట్టరు వాళ్ళకి, అది సింపుల్గా. కాబట్టి కోకా కోలా తాగద్దామని ఎవరంతటి వాళ్ళు ఆలోచించుకోవాలి. అప్పుడు కోకా కోలా శుభ్రంగా తాగి రోజు నికారం చేస్తానండి అంటే కుదరదు, గుర్తుంది. కానీ కావాలని చేసేదానికి ప్రాయశ్చిత్తం ఉండదు. ప్రాయశ్చిత్తం చేసుకోదలుచుకున్నవాడు ఏంటి, నేను పొరపాటు చేశాను ఇంక మళ్ళీ చెయ్యను, నా దోషాన్ని క్షమించండి అని చేస్తాడు. అంతే తప్ప రోజు తినకూడని అన్నీ తిని కాసేపు నికారం చేస్తానంటే కుదరదు. ఎప్పుడన్నా పొరపాటు జరిగితే అప్పుడు దానివల్ల వచ్చే దోషాన్ని పోగొడతాయి. పొరపాటుని ఎవరన్నా గోహత్య చేస్తారు తప్ప రోజు కావాలని ఆవుల్ని చంపరు కదా. అలాగే పొరపాటుని బ్రహ్మహత్య. ఇప్పుడు రావణాసురుడు బ్రాహ్మడే, కానీ వాడు అసుర లక్షణాలు ఉన్నాయి కాబట్టి రాముల వారు ఆయన్ని చంపాడు. చంపి ఆ బ్రహ్మహత్య దోషం పోవడానికి శివలింగ ప్రతిష్ఠ చేశారు. అలాగే పాండవులు కూడా శివలింగ ప్రతిష్ఠ చేశారు. దాంట్లో ఎంతోమంది మరి వాళ్ళ గురువు గారు ద్రోణుడు, అలాగే భీష్ముడు ఇలాంటి వాళ్ళు అందరినీ చంపారు కదా. దాంట్లో ఖచ్చితంగా ద్రోణుడు కృపాచార్యుడు ఇలాంటి వాళ్ళు చాలామంది బ్రాహ్మణులు ఉన్నారు. ముఖ్యంగా ద్రోణుడు ఆయన్ని చంపారు కాబట్టి ఆ బ్రహ్మహత్య దోషం పోవటానికి వాళ్ళు కూడా శివలింగ స్థాపన చేశారు. అదే ఇక్కడ బ్రహ్మహత్య పోవటానికి ఎకారం ధ్యానం చేయటం. ఇంకా గోవు అంటే సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు. ఈ సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు కూడా గోవులు అంటాం. ఈ గోవుల్ని హత్య చేయడం అంటే ఏంటి, హత్య చేయడం అంటే అవి పనికి రాకుండా చేయటం, ఇంకెందుకు ఉపయోగం లేకుండా చేసేయటం. మనం ఏం చేస్తున్నాం, అసలు సూర్యకిరణాలను వాడుకుంటున్నాం వాడుకోవట్లేదు. సూర్యకిరణ విజ్ఞానం, ఇప్పుడు మనం చదువుకున్న ఇసోట్రిక్ ఆస్ట్రాలజీ కానీ వైట్ మ్యాజిక్ కానీ ఇవన్నీ సూర్యకిరణ విజ్ఞానంలో భాగాలు. ఇవన్నీ సెవెన్ రేస్ దాని కింద ఆ హెడ్డింగ్ కింద ఇచ్చారు ఈ పుస్తకాలు. అవి మనం రోజు వాడుకోవాలి. అలాగే మాస్టరు జగజ్జని మహాయోగేశ్వరి దేవి ఏడు ముఖాలు పద్నాలుగు చేతులతో ఇచ్చారు. ఆవిడ ఎక్కడి నుంచింది అంటే భూమి మీద ఆకుపచ్చ రంగు పాదాలతో నుంచింది. ఆకుపచ్చ రంగు దేనికి గుర్తంటే క్రియాశక్తికి గుర్తు. కాబట్టి ఈ భగవంతుడి క్రియాశక్తి జగజ్జని మహాయోగేశ్వరి దేవి అంటే ఎవరు, భగవంతుడి యొక్క క్రియాశక్తి. మూడు శక్తులు ఉంటాయి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఆ క్రియాశక్తి పనిచేస్తేనే ఆ పైవి రెండు మేనిఫెస్ట్ అవుతాయి. ఇచ్ఛా జ్ఞాన రెండు ఉన్నాయనుకోండి, క్రియ లేదు, ఏంటి లాభం? ఎంతో జ్ఞానం ఉంది, ఎంతో తెలివితేటలు ఉన్నాయి, ఎంతో సంకల్పం ఉంది, అది చేయాలి ఇది చేయాలి, కానీ ఏం చేయకుండా కూర్చున్నాం అంటే క్రియాశక్తి లేదనమాట. మాస్టర్ జగజ్జని మహాయోగేశ్వరీదేవిని ఇచ్చింది ఎందుకంటే మనలో ఆ పని చేయాలి అనే ఉత్సాహం పెంపొందించడానికి, పరిగెట్టించడానికి అనమాట. ఉరుకులు పరుగులు, పెద్ద పెద్ద పనులు చేయండి మీరు సంతోషిస్తాను అని అన్న మాటలకి ఏంటంటే ఆ ఆకుపచ్చ రంగులో ఉన్న జగజ్జని మహాయోగేశ్వరీదేవి పాదాలని ధ్యానం చేయండి, ఆ తర్వాత మిగతా చేతుల్లో ఆయుధాలు ధ్యానం చేయండి అని కొంతవరకు చెప్పారు. అవసరమైతే మీకు అర్హత వస్తే మిగతావి చెప్తానని వదిలేశారు. ఆ కాస్త వాడుకుంటేనే మనం బోల్డ్ పనులు చేయగలం. ఇదే ఇక్కడ గోకారం అనేది ఏదైతే ఉందో ఆ గోకారాన్ని ధ్యానం చేయటం వల్ల సూర్యకిరణాలని వాడుకోకపోవడం అనే దోషం నుంచి మనం బయటపడతాం. భర్గో, ఈ గో అనేది ఎక్కడొస్తుందంటే మనకు సరిగ్గా గుటకేస్తాం అక్కడ, ఈ కాలర్ బోన్స్ రెండు కలుస్తాయి అక్కడ వస్తుంది, శరీరంలో అక్షరన్యాసం చేసుకుంటున్నాం. ఇక్కడ ఒక గ్రంథి ఉంటుంది, స్ఫుట గ్రంథి అనేది. ఈ స్ఫుట గ్రంథి అనేది జాగ్రత్తం అయితే మనిషికి దేనికి లోటు ఉండదు, దేనికి లోటు ఉండదు. తినటానికి కానీ, కట్టుకోవటానికి కానీ, ఉండటానికి కానీ, ఉద్యోగం కానీ, చదువు కానీ, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో మనిషి లైఫ్లో ఆస్పెక్ట్స్ అన్నింటిలో వాడికి సమృద్ధి ఉంటుంది, ఎక్కడా లోటు లేదు. ఎలా గడుస్తుంది నాకనే ప్రశ్నే లేదు. అలాగే ఆ గో అనే అక్షరం మన శరీరంలో ఎక్కడ న్యాసం చేసుకుంటున్నాం, ఈ విశుద్ధి గొంతులో, అక్కడ దేవదత్తము అనే ఒక ప్రాణం పనిచేస్తుంది. మనకు పంచప్రాణాలు, ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము అనే ఐదు ప్రాణాలతో పాటు నాగము, కూర్మము, కృకులము, దేవదత్తము, ధనంజయము అని ఇంకో ఐదు ఉన్నాయి ఉప ప్రాణాలు. ఆ దేవదత్తం అనే ప్రాణం ఇక్కడ పనిచేస్తుంది. ఆ దేవదత్తం పనిచేయటం వల్ల మనిషికి ఎన్నో శక్తులు వస్తాయి. మాస్టారు ఎక్కడిచ్చారు ఇది, శంబళలో పెట్టారు, అష్టసిద్ధి నవనిధికే దాత అనవరదీన్న జానకి మాత అని హనుమాన్ చాలీసాలో పెట్టారు. ఆ హనుమాన్ చాలీసాలో కొటేషన్ పెట్టారు. ఆ చెప్పబడిన ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఈ గో అనే అక్షరం ఎక్కడైతే మనం శరీరంలో న్యాసం చేసుకుంటామో అక్కడ నిక్షిప్తమై ఉంటాయి దేవదత్తంలో. కాబట్టి దేవదత్తాన్ని మనం ఉపయోగించుకోగలిగే స్థితిలోకి వస్తే అష్టసిద్ధి నవనిధికే దాత అనవరదీన్న జానకీ మాత అని అక్కడ ఏం చెప్పారో, నవనిధులు, అష్టసిద్ధులు అన్ని మన కరతలామలకం అవుతాయి, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి గోకారాన్ని బాగా రక్తవర్ణంలో ఉన్నదాన్ని కమలాసనంలో ఉన్నట్టుగా ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకి గోహత్య అనే దాని వల్ల వచ్చే ఏదైతే ఉందో అది పూర్తిగా తక్షణమే నశిస్తుంది ఆ దోషం. ఈ రకంగా మనం అసలు ఈ వర్ణ ధ్యానంలో ఇంకో చెప్పుకోవాల్సిన మాట ఏంటంటే, మనం బాగా ప్యూరిఫై అయితేనే తప్ప హయ్యర్ లెవెల్స్లో ఉన్న జ్ఞానాన్ని అందుకోలేము. ఎక్కడ ప్యూరిఫికేషన్ జరగాలి, మనసులో ప్యూరిఫికేషన్ జరగాలి. అలాగే మన యాస్ట్రల్ బాడీ ప్యూరిఫై అవ్వాలి. మన ఫిజికల్ బాడీ ఎప్పుడు ప్యూరిఫైగా ఉంది, ప్యూరిఫై చేసుకుంటూ ఉండాలి. అంటే రెండు పూట్ల స్నానం చేయటం, వీలైతే రెండు పూట్ల తలార స్నానం చేయటం, ఇంకా శాస్త్రం మూడుసార్లు చేయమంటుంది, మూడుసార్లు చేయకపోయినా రెండుసార్లు చేయాలి. అలాగే ఆ విషయాలన్నీ శుభ్రం, మన బాడీ అంతా ఎప్పుడు నీట్గా మంచి ఉతికిన బట్టలు కట్టుకోవాలి. ఏ క్లీన్ లైఫ్, ఎన్ ఓపెన్ మైండ్, గోల్డెన్ స్టేట్స్లో ఉంటుంది చూస్తారా, ఎన్ ఓపెన్ మైండ్ క్లీన్ లైఫ్. ఆ క్లీన్ అనే దాంట్లో అన్నీ వచ్చేస్తాయి, ప్యూరిటీ. ఈ ప్యూరిటీ ఉంటే తప్ప మనం గాయత్రి సిద్ధికి సంబంధించిన విషయాలు చాలా చెప్పారు మాస్టర్ గురువు గారు. అవన్నీ చెయ్యాలంటే మనలో ప్యూరిటీ లేకపోతే అసలు మనం వాటిని అప్రోచ్ కాలేము. అందుకని వర్ణధ్యానం బాగా చేసుకుంటే మన లోపల ఉన్న దోషాలన్నీ ప్యూరిఫై అవుతాయి. మనస్సులో ఉంటాయి దోషాలు, ప్రాణంలో ఉంటాయి దోషాలు. అందుకని మనస్సులోను ప్రాణంలోనూ ఈ అక్షరాలు పనిచేస్తాయన్నమాట. ఈ అక్షరాలు, ఈ రంగులు పనిచేస్తాయి, పనిచేసి మన వాటిల్లో ప్యూరిటీని ఇస్తాయి. తర్వాత వచ్చేది భర్గో అయిపోయిన తర్వాత దేకారం రక్త సంకాశం కమలాసన సంస్థితిని చింతయేత్ సతతం యోగి స్త్రీహత్యా గహనం పరం. రక్తవర్ణము గలది కమలాసనం ఉన్నది అగు దేకారం ధ్యానము చేసిన స్త్రీహత్య మున్నగ పాపాల నుండి విముక్తి కలుగుతుంది. మానవ జన్మ ఎత్తిన మనిషిని పరిణామక్రమంలో ఏ స్థాయికి చేర్చాలో ఆ స్థాయికి ప్రకృతి చేరుస్తూ ఉంటుంది. ఆ ప్రకృతి చేసే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని మనం అడ్డుకుంటుంటాం. ఎలాగ అడ్డుకుంటామంటే మనం దాన్ని ఒప్పుకోం, అలా చేయం, అది స్త్రీ హత్య అంటే. స్త్రీ అనేదానికి అర్థం ఏంటంటే ఒక శరీరాన్ని తయారు చేసి ఇవ్వగలిగే శక్తి. ఆకాశంలో పంచభూత ఆకాశంలో అంటే అన్ని ఆకాశంలోనే ప్రతిష్ఠితమై ఉన్నాయి. అక్కడి నుంచి కావాల్సిన భూమి తెచ్చుకుంటుంది, అక్కడి నుంచి కావాల్సిన నీరు తెచ్చుకుంటుంది, అక్కడి నుంచి కావాల్సిన అగ్ని తెచ్చుకుంటుంది, అక్కడి నుంచి కావాల్సిన వాయువు తెచ్చుకుంటుంది, అక్కడి నుంచి కావాల్సిన ఈథర్ తెచ్చుకుంటుంది. అన్ని ఆకాశంలో నుంచి తల్లి ఏం చేస్తుంది, ఆ పిండం పెరిగే కొద్దీ అన్నిటినీ తల్లిలో ఉన్న శక్తి ఒక్కొక్కటి తెచ్చుకొని లోపల ఏముండవు, ఎముకలేవి ఉండవు. ఒట్టి ఆ సెల్ ఆ ప్లాస్మా లాగా ఉంటుంది, సెల్ ఒకటి ఉంటుంది చాలా లిక్విడ్, అలా ఉండొచ్చు. మెల్లిగా అది కాస్త గట్టిగా పడుతుంది, జైగోట్ అంటాం. తర్వాత రెండు కలిసిన తర్వాత మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అది గట్టిపడుతూ ఉంటుంది. దాంట్లో ఎముకలు ఉండవు, చర్మం ఉండదు, జుట్టు ఉండదు, కానీ అన్నీ తయారవుతాయి దాంట్లో నుంచి. అలా తయారు చేయగలిగిన ఒక పెద్ద ల్యాబొరేటరీ అనమాట తల్లి అంటే, స్త్రీ అంటే. ఆ రకంగా తయారు చేస్తున్న శక్తి ఏదైతే ఉందో దాన్ని మనం హత్య చేస్తే ఎంత దోషమో, మనని పరిణామ క్రమంలో ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి తీసుకువెళ్ళి ఎక్కడి నుంచి బయలుదేరాం అక్కడికి మళ్ళీ మనల్ని తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్న ప్రకృతిని మనం పట్టించుకోకుండా, ఆ పరిణామ క్రమానికి మనం దోహదపడకుండా అడ్డుపడుతూ ఉంటే అది కూడా స్త్రీ హత్య అని చెప్తారు మాస్టర్. ఇలాంటి దోషం కూడా పోవాలి అంటే యోగి అయిన వాడు నిరంతరం ధ్యానం చెయ్యాలట దేకారాన్ని. తర్వాత వకారం చింతయే శుద్ధం జాతీ పుష్ప సమప్రభం గురుహత్యాకృతం పాపం ధ్యానాత్ నశ్యతి తక్షణాత్. మల్లె పువ్వులాగా తెల్లటిది ఏదైతే ఉందో అలాంటి తెల్లటి రంగులో వకారాన్ని ధ్యానించమన్నారు. ఇలాంటి వకారాన్ని ధ్యానిస్తే గురుహత్య దోషం పోతుంది. గురుహత్య అంటే తెలుసు కదా, ఎవరైతే మనకు జ్ఞానం నేర్పారో, ఎవరైతే జ్ఞానం ప్రసాదించారో వాళ్ళని ఫిజికల్గా కూడా హత్య చేయటమే. అలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. గులాబీ బాబా ఉన్నాడు, ఆయనకి డైరెక్ట్గా విషం పెట్టించాడు, విషం తాగాడు ఆయన. నువ్వు మొట్టమొదటిసారి ఏమో ఎవరో తప్పు చేస్తున్నావు వద్దంటాడు, రెండోసారి సరేలే నువ్వేం చేస్తావు ప్రకృతి ఎలా అంటుందని తాగేస్తాడు. తాగేసి చాలా 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 బాధపడతాడు ఆయన. ఇలాంటివి ఎన్నో సంఘటనలు ఉన్నాయి. ఇంకా ఈ గురుహత్య అంటే గురువు చెప్పిన వాక్కుల్ని పాటించకుండా జీవించటం. అలాగా శారదామాతగా రామకృష్ణ పరమహంస గారు శారదామాత ఉన్నప్పుడు శారదామాత దగ్గరికి వచ్చి అమ్మ నాకు మంత్రదీక్ష ఇవ్వండి అని అడిగిన వాళ్ళకి ఆవిడ చెప్పేది, మంత్రదీక్ష ఇవ్వటం పెద్ద కష్టం కాదు కానీ ఇచ్చిన తర్వాతే వస్తుంది ప్రాబ్లం అంతా అన్నారు. ఏ అంటాడు శిష్యుడు. ఇంకా శిష్యుడు అంటే ఆ మంత్రదీక్ష అయితే తీసుకోలేదు కానీ మామూలుగా ఆశ్రమానికి వచ్చేవాడు. అది కాదు బాబు, నువ్వు మంత్రదీక్ష తీసుకున్నావు అనుకో నా దగ్గర, నువ్వు మంత్రం చేయకపోతే నేను చేయాల్సి వస్తుంది అదంతా. రోజు నువ్వు ఒక 1000 గాయత్రి చేద్దాం అనుకో, దీక్ష తీసుకునే నువ్వు చేయకపోతే అది కూడా నేనే చేయాలి, నేను చేసుకునేది నేనే చేయాలి. అలాగే 100 మందికి దీక్ష ఇచ్చానుకో, 100 × 1000 అంటే రోజుకి 100000 గాయత్రి చేయాలి. రోజుకి 100000 గాయత్రి చేస్తే ఇంకేమైనా ఉందా, ఇంకేమీ ఉండవు వాడికి, అదే సరిపోదు. అందుకని గురువు వాక్కుని పాటించకుండా ఉండటమే గురుహత్య. చేస్తానండి తప్పకుండా అని మాట ఇచ్చామనుకోండి, 4 గంటల సమయదానం, అంశదానం సమయదానం ఇవ్వండి అన్నారు గురువు గారు ఇచ్చారు, కానీ మీరు రోజు చేయండి బాబు వారానికి ఒకసారి చేస్తాం. అలా చేయకూడదు, అది గురుహత్య. రోజు 1/2 గంట, రోజు 5 నిమిషాలు, రోజు 10 నిమిషాలు, రోజు 1 గంట, లేకపోతే రోజు 1 రూపాయి ఎలా వేద్దాం అనుకున్నా అలాగే చెయ్యాలి, మానకూడదు. ఇది ఇలాంటి దోషం పోవాలంటే వకారాన్ని మల్లె పువ్వులాగా ఉన్న రంగులో ధ్యానం చేయాలి. ఇంకా శకారం దేవస్య, ఈ శా కూడా బంగారు రంగులో ఉంటుంది. శకారంతో తదా భానుం సువర్ణ సదృశ ప్రభం, ఉదయిస్తున్న సూర్యుడు బంగారు రంగు కిరణాలు సాధకుడి మీద పడుతున్నాయి అని గురువు గారు ఇచ్చిన ఉదయం పూట ధ్యానం ఉంటుంది చూసారా. ఆ ఉదయిస్తున్న బంగారు రంగు సూర్యుడి కాంతి ఏదైతే ఉందో అలాంటి కాంతిలో శకారాన్ని ఊహించాలి. మనసా చింతితం పాపం ధ్యాత్వా దూరం అపాహరేత్. మనస్సుతో చింతన చేసిన పాపాలను పోగొట్టుకోవాలి అంటే మనం ఫిజికల్గా ఏం చేయం, వాడు అలా అయిపోతే బాగుండు, నాకు ఎంత అన్యాయం చేసాడు, వాడి పని పట్టాలి, నేను చంపేయాలి అని మనసులో అనుకుంటుంటారు, పైకి మటుకు ఏం చేయాలి. అలాగా మనస్సుతో మాత్రం దోషాలు ఏవైతే చేస్తామో ఆ మనసులో ఉన్నవి మనసులో అలా భస్మం అయిపోయి మనం పవిత్రం అవ్వాలి, పాపం పోవాలి అంటే శకారం చేయాలి. ఈ శకారం చేయటం వల్ల మనస్సుతో ఆలోచన చేస్తున్న క్రిమినల్ మెంటాలిటీ వల్ల వచ్చే దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి. ఇంకా భర్గో దేవస్య ధీమహి ధీ, ఈ ధీకారం చింతయేత్ శుక్లం కుంత పుష్ప సమప్రభం పితృమాతృవధాత్ పాపం ముఖ్యదే నాత్ర సంశయ. మొల్ల పువ్వు లాంటి చల్లటి వర్ణం గల ధీకారాన్ని చింతన చేయటం వల్ల తల్లిదండ్రులను వధించటం వల్ల కలిగిన పాపాన్ని నుండి విముక్తుడవుతాడు. తల్లిదండ్రులు చంపేసేవాళ్ళు కూడా ఉంటారంటే ఈ కాలంలో పేపర్లో చూస్తున్నాడు, తల్లిదండ్రులు చంపేసేవాళ్ళు ఉన్నారు, భర్తని చంపేసే భార్య ఉంది, పిల్లల్ని భర్తని చంపేసే ఆడవాళ్ళు ఉన్నారు, అలాగే తల్లి భర్తని కాదు భార్యని పిల్లల్ని చంపేసే మగవాళ్ళు ఉన్నారు, ఇలాగ అన్ని చోట్ల అందరూ ఉన్నారు. కాబట్టి ఆశ్చర్యపోతలేదు. తల్లిదండ్రులను చంపడం వల్ల కలిగిన పాపం, తల్లిదండ్రులను ఎవరన్నా చంపుతారా అంటే వాళ్ళు చేసిన పనులు తలుచుకుని కుమిలి కుమిలి ఏడ్చి చచ్చిపోయేవాళ్ళు ఉన్నారు. వాళ్ళకు అవమానం కలగడం వల్ల, వాళ్ళకు గౌరవం పోయేటట్టు ప్రవర్తించడం వల్ల వాళ్ళకి నలుగురిలో ఒక రకమైన పరిస్థితి కల్పించడం వల్ల వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనివి. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అనేది వేరే విషయం. అవన్నీ ఎందుకు జరుగుతాయంటే అలాంటి పనులే వీడు చేసేది కాబట్టి వాడికి వీడు కొడుకై పుట్టి వీడిని మళ్ళీ ఎలా ఏడిపిస్తాడు కర్మ సిద్ధాంతం ప్రకారం. ఈ కొడుకుకి తండ్రికి పడదు అంటే అర్థం ఏంటి? ఇది వరకు జన్మలో ఇప్పుడు ఎవడైతే తండ్రిగా ఉన్నాడో ఇది వరకు వాడు కొడుకు, వాడికి వాడిని ఏడిపించాడు అలా. అందుకని ఆ తండ్రి చచ్చిపోయి వీడికి కొడుకుగా పుట్టి వీడిని ఏడిపిస్తాడు ఇప్పుడు. అలా వాళ్ళిద్దరు కొడుకు చేస్తుంటారు, అది కర్మ సిద్ధాంతం ప్రకారం. అలాగ తల్లిదండ్రులని చంపినా కూడా, పొరపాటును చంపినా నిజంగా చంపినా, దాని నుంచి వచ్చే దోషం పోవాలంటే ఝీ అనే అక్షరాన్ని మొల్ల పువ్వులాంటి తెల్లటి వర్ణంలో ఉన్నదాన్ని ధ్యానం చేయాలి. ఇది ధీకారం, ధియో యోన. తర్వాత వచ్చేది యోన. భర్గో దేవస్య ధీమహి. మకారం ముందరే చెప్పేసుకున్నాం, మకారం పూర్వజన్మ పాపాలన్నీ పోగొడుతుంది. పగడం రంగులో ఉన్న ఎర్రటి అక్షరాన్ని ధ్యానించాలి. అలాగే హికారం కూడా చెప్పుకున్నాం. హికారాన్ పూర్ణ చంద్రుడు ఎలా ఉంటాడు, పౌర్ణమి నాడు చంద్రుడు ఎలా ఉంటాడు, అలాంటి రంగులో హికారాన్ని ధ్యానం చేయటం వల్ల అన్ని పాపాలని పోగొడుతుంది. అలాగే ధీమహి. తర్వాత ధీ, ధియో యోన ప్రచోదయాత్మ ధీ. పాండువర్ణం గల ధికారాన్ని, పాండువర్ణం అంటే చల్లటి తెలుపు. చల్లరంగు అంటే తెలుపులో చాలా షేడ్స్ ఉంటాయి, పేపర్ ఉంటుంది చూసారా తెల్లగా ఉంటుంది. అదే కనుక మనం బొమ్మలు వేయడానికి ఒక షీట్ కొంటాం, అది తగదగా బ్లేజింగ్ మెరుస్తూ ఉంటుంది, అది ఒక రకమైన తెలుపు. మల్లెపువ్వు ఒక రకమైన తెలుపు, సన్నజాజి ఒక రకమైన తెలుపు, అలాగే పారిజాతం ఒక రకమైన తెలుపు. పాండువర్ణం అంటే పారిజాతం కొన్న తెలుపు లాంటిది వస్తుంది అనమాట, పేలుగా ఉంటుంది, బ్రైట్గా ఉండదు. అలాంటి ధికారం పాండవం ధ్యాయే పద్మస్యోపరి సంస్థితం ప్రతిగ్రహకృతం పాపం స్మరణ ఏవ నశ్యతి. పరిగ్రహిస్తున్న దాని వల్ల వచ్చే దోషాలని పోగొడుతుంది ఈ ధికారం. పరిగ్రహించడం అంటే, పరిగ్రహం అంటే తీసుకోవడం అనమాట. అంటే మనం ఎంత పని చేసామో అంతకంటే ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపడతాం. రోజుకి 5 గంటలు పని చేయాలనుకోండి, కాసేపు టీ తాగుతాం, మగవాడి గురించి చెప్తున్నాడు, కాసేపు సిగరెట్ తాగుతాడు, కాసేపు సీట్లో నుంచి అటు ఇటు తిరిగి వచ్చి మళ్ళీ కూర్చుంటాడు, మళ్ళీ 5 నిమిషాల్లో మళ్ళీ లేచి సిగరెట్ తాగుతాడు, మళ్ళీ వచ్చి కూర్చుంటాడు. ఇలాగ 5 గంటల పనిలో 1 గంట సిగరెట్లకి టీలకే పోచు, 4 గంటలు పని చేస్తాడు. 4 గంటలు 6 గంటలు పక్క వాళ్ళతో కబుర్లు ఈ కబుర్లు చెప్పి 3 గంటలకి దాన్ని రెడ్యూస్ చేస్తాడు. ఇలా గడిపేస్తూ ఎంతో కష్టపడుతున్నామండి, 5 గంటలకి శాలరీ తీసుకుంటాం, చేసేది మటుకు 3 గంటలు. అది పరిగ్రహం అంటే. అలా కాకుండా అపరిగ్రహంగా జీవించండి అంటారు. అంటే మనం పని చేసిన దానికంటే మనకు తక్కువ వస్తుంది. మనం 5 రూపాయలు పని చేసామనుకోండి, మనం 3 రూపాయలే తీసుకుంటాం. మన డబ్బులే వాడి దగ్గర 2 రూపాయలు ఉంటాయి, మన లేకపోతే మన డబ్బులే వాడి దగ్గర 1 రూపాయి ఉంటుంది, అలాగ ఉంటుంది. అది అపరిగ్రహం అంటే. ఇలాగ పరిగ్రహించిన దోషం వల్ల మనం ప్రకృతి మనకు ఏమిస్తుంది, మనం పెట్టుకునే కళ్ళజోడు ప్రకృతిలోంచే తయారవుతుంది కదా. ప్రకృతిలో ఉన్న వాటి వల్లే బట్టలు తయారవుతాయి, ప్రకృతిలో ఇచ్చిన వాటిలన్నీ ఉపయోగించుకునే మనం ఇల్లు కట్టుకుంటున్నాం, కంప్యూటర్ తయారు చేసుకుంటున్నాం, లేకపోతే చంద్రమండలంలోకి పోతున్నాం, లేకపోతే ఈ ఇంటర్నెట్లో ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి, భూమిలోంచి తీసిన వాటితోనే తయారు చేస్తారు, ఆకాశం నుంచి ఊడిపడదు ఇది. కాబట్టి భూమి సమస్తం ఇస్తోంది, మనం ఏమిస్తున్నాం భూమికి, క్వశ్చన్ మార్క్. ఆ క్వశ్చన్ మార్క్కి సరైన ఆన్సర్ ఉంటే ఓకే, అదర్వైజ్ మనం భూమి నుంచి అంతా గ్రహిస్తున్నాం, ఏమీ ఇవ్వటం లేదు. అలాంటి దోషం. అలాగే ఎవరి దగ్గర నుంచన్నా మనం ఉపకారం పొందాం, ఉపకారం పొందితే ప్రత్యుపకారం చేసే పరిస్థితి లేదనుకోండి ఏం చేయాలి? వాళ్ళు చిన్న పుట్టుమచ్చంతది చిన్న సాయం చేసిన గొప్పగా చెప్పాలి వాళ్ళ గురించి, అందరి గురించి, వాళ్ళ గురించి. అలాగే దోషాలు ఏమన్నా ఉంటే అసలు చెప్పకూడదు, ఉపకారం మటుకు మ్యాగ్నిఫై చేసి చెప్పాలి అని చెప్తారు శాస్త్రంలో. అలాగ వాళ్ళ మంచితనాన్ని అందరికీ తెలిసేటట్టు చేయాలి. అది మనం ఎవరి దగ్గరన్నా ఏవి తీసుకోకుండా ఉండే పరిస్థితిలోనే ఉండాలి. ఎప్పుడు తీసుకోవాల్సి వస్తే ఖచ్చితంగా దానికి తగ్గ, అంటే ఏదన్నా పని చేస్తే మనకు ఉద్యోగరీత్యా డబ్బులు రావడం అలా కాకుండా వస్తే రెమ్యునరేషన్ ఆన్ రోడింగ్ ఇలాంటివి వస్తే 10% ప్రకృతికి ఇచ్చేయాలి. మళ్ళీ నాది అనేటువంటి భావన కలిగితే అది పరిగ్రహం. ఏదైనా సరే సృష్టిలో సమస్తం భగవంతుడిదే అని దృష్టిలో ఉండాలి తప్ప ఇది నాది అని ఉండకూడదు. అదేంటండి మరి నాది అనకపోతే ఇల్లు నా పేరుంది, ఈ కారు నా పేరుంది, ఈ ఆస్తులన్నీ నా పేరుంది. నిజమే నీ పేరున్నాయి, కానీ నువ్వు నీవిగా ఇవన్నీ భగవంతుడు అని గుర్తుపెట్టుకోవాలి. మనసులో మటుకు అది భగవంతుడు అని గుర్తుండాలి. మనవి ఆయన తరఫున మనం వాడుకుంటున్నాం అనే జ్ఞానంతో వాడుకోవాలి. తర్వాత ధియో యోన ప్రచోదయాత్. ధియో యోనలో ధీ అయింది యో, యోకారం రక్తవర్ణం ఇంద్రగోప సమప్రభం ధ్యాత్వా ప్రాణివధం పాపం నిర్దహే మునిపుంగవ. ప్రాణివధ, ప్రాణివధ అంటే మనం పూర్వం చెప్తూ ఉండేవాళ్ళు, ఇల్లు దుడుస్తుంటే కొన్ని చచ్చిపోతాయి, అలాగే దంచుతుంటే కొన్ని చచ్చిపోతాయి, ఇలాగ మనం నడుస్తుంటే కాలు కింద పడి కొన్ని చచ్చిపోతుంది, ఇలాగ ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ప్రాణివధ. అలాంటివన్నీ పోవాలంటే ఆరుద్ర అనే ఒక నక్షత్రం ఉంది, ఆరుద్ర నక్షత్రం ఆకాశంలో కనిపిస్తుంది, అది ఎర్రగా ఉంటుంది. అది ఎలా ఉంటుందో పగడం కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ అలాంటి రంగు కలిగి పగడం రంగులో ఉన్నది. యోకారాన్ని ధ్యానించడం వల్ల ఎవరైనా సరే ప్రాణివధ నుంచి విముక్తులవుతారు. తెలిసో తెలియకో ఇప్పుడు ఆడవాళ్ళని అనుకోండి, తలలో దురద పుడుతుంటే ఇలా అనుకుంటారు, అక్కడ ఏదో ఒక పెయిన్ ఉంటుంది చచ్చిపోతుంది. అలాగే రకరకాల దోమలు ఉన్నాయి, దోమ కొడుతుంది అనుకోండి, ఇలా కొట్టుకుంటాం, కొట్టుకోగానే దోమ చచ్చిపోతుంది. మరి ఎలాగా చచ్చిపోకూడదా అంటే ఏం చేస్తాం, మరి దోమ కుడుతుంటే బాగా కుట్టిందని ఎవడని సంతోషిస్తాడా? అస్సలు సంతోషించకూడదు. అందుకని ఇలాగ ప్రాణివధ మనకు తెలియకుండానే జరుగుతుంది. అలా జరిగిన ప్రతిసారి మనం బండి మీద వెళ్తుంటాం, కారు కింద పడి పోలి చచ్చిపోతుంటాయి, స్కూటర్ మీద వెళ్తాం దాని కింద పడి చచ్చిపోతాయి, అవన్నీ లెక్కేసుకుంటూ వెళ్తే అసలు నడవను కూడా నడవలేము. అందుకని ఈ ప్రాణివధ ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. కాబట్టి యోకారాన్ని పగడం రంగులో ఎప్పుడు ధ్యానం చేసుకోవడం వల్ల ప్రాణివధ అనే పాపం నుంచి మనం బయటపడతాం. తర్వాత రెండో యోకారం ధియో యోన ప్రచోదయ, దాంట్లో యోకారం ద్వితీయశైవ యో ప్రోక్తో యోకారో రక్త సన్నిభ నిర్దహేత్ సర్వపాపాన్ని పునః పాపం నలిప్యతే. మనలా పాపం కలగకుండా ఉండడానికి, జరి వచ్చిన పాపాల వల్ల వచ్చిన దోషాలన్నీ పోవటానికి ఈ రెండవ యోకారాన్ని రక్తవర్ణం గలదాన్ని ధ్యానించమని చెప్తున్నారు. మొదటి దాని వల్ల ఏమో ప్రాణి వధ వల్ల జరిగిన దోషాలన్నీ పోతాయి, రెండవ యోకారం రక్తవర్ణం బ్లడ్ రెడ్ అనమాట, అంతే తప్ప పగడం రంగు కాదు. బ్లడ్ రెడ్లో యోకారాన్ని ధ్యానం చేయటం వల్ల సమస్త దోషాలు పోయి ఇంకా మళ్ళీ రాకుండా ఉంటాయి. తర్వాత నహ, ఈ నహ అనేది ఉదయిస్తున్న సూర్యుని కాంతి వంటి కాంతి కలిగిన నహ నకారాన్ని. ఉదయిస్తున్న సూర్యుడు అంటే ఎటు ఉంటాడు, ఎప్పుడు తూర్పు వైపే ఉంటాడు, గ్యారంటీగా తూర్పునే ఉంటాడు తప్ప ఉదయించే సూర్యుడు ఇంకా ఉత్తరాన్న పశ్చిమాన్న దక్షిణాన్న ఉండడు కదా. అది గుర్తుపెట్టుకుంటూ నకారస్థు ముఖం పూర్వం ఆదిత్యోదయ సన్నిభం సకృధ్యాత్వా ద్వియం శ్రేష్ట సగచ్చే పరమం పదం. ఇక్కడ పరమ పదాన్ని చేరే తలుచుకున్నవాడు ఈ నకారాన్ని నహ అనే అక్షరాన్ని ఉదయిస్తున్న సూర్యుడిగా ధ్యానించాలి. ఉదయిస్తున్న సూర్యుడిగా అంటే తూర్పు అనేది బయట అక్కడ ఒకటి కనిపిస్తుంది తూర్పు మనకు, అలాగే మన ముఖం నహ అగ్ని ముఖం అనమాట. మన నోరు చూసారా, ఇదంతా తూర్పు, తల ఉత్తరం, వెనకాల పశ్చిమం, కింద దక్షిణం. అంటే మనకు నోరు ఉన్నవైపు నోరు కళ్ళు ముక్కు చెస్ట్ ఇటు ఉన్నవైపు అంతా తూర్పు. కాబట్టి మనకు ఎదురకుండా ధ్యానం చేసుకోవాలి నహ, అది తూర్పు వైపు ధ్యానం చేసినట్టే. తూర్పు వైపు ధ్యానం చేస్తూ ఉదయిస్తున్న సూర్యకిరణాలు ఏమవుతాయి, పెరిగే కొద్ది అలా వచ్చి బాగా విస్తరిస్తాయి, అంతటా వ్యాపిస్తాయి. అలాగే మనం నహ అనే అక్షరాన్ని చూస్తూ ఆ కిరణాలు మన బాడీ అంతా పడుతున్నాయి అనుకోవాలి, మనసు అంతా పడుతున్నాయి, ప్రాణం అంతా పడుతున్నాయి, శరీరం అంతా పడుతున్నాయి అనుకోవాలి. మూడు కూడా ఈ అక్షరాల్లో ఉన్న తేజస్సుతో నిండిపోతామని అనుకోవాలి. అలా చేయటం వల్ల పరమపదం ఏదైనా చెప్తారో ఆ పరమపదాన్ని ద్విజుడు ద్విజశ్రేష్ఠుడు పొందుతాడని చెప్తున్నారు. తర్వాత వచ్చేది ప్రచోదయాత్రలో ప్ర నీలోత్పల దళశ్యామం ప్రకారం దక్షిణాయనం సకృద్ ధ్యాత్వా ద్విజశ్రేష్ఠ సంగచ్చేతరమం పదం. నీలకమలము వలె శ్యామల వర్ణము గల ప్రకారమును ధ్యానించిన బ్రాహ్మణోత్తముడు ఈశ్వర పదమును పొందును. ఈశ్వరత్వం అంటే ఏంటి? గురుదేవులు ఇచ్చారు, విష్ణువు పరిపాలకుడు, అలాగే భగవంతుడు ఈశ్వరుడు, తర్వాత విష్ణువు ఇలా ఇచ్చారన్నమాట. దాంట్లో ఈశ్వరుడు అంటే కంట్రోల్ చేసేవాడు, అన్నిటినీ కంట్రోల్ చేసేవాడు. ఆ కంట్రోల్ చేసే శక్తి ఏదైతే ఉందో ఈశ్వర సర్వభూతాన్ని హృదయ సేర్జన తిష్టది. ఈ ఒక యంత్రంలాగా ఈ జీవితంలో అన్నీ జరుగుతూ ఉంటాయి, అవన్నిటిని నేను హృదయంలో ఈశ్వరుడిగా ఉండి కంట్రోల్ చేస్తుంటాను అని భగవద్గీతలో ఉంటుంది. భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయ. యంత్రం అనే దాని మీద ఎక్కినవాడు మాయలో ఉండి అలా గిరగిర తిరుగుతూ ఉంటాడు. అలా గిరగిరా తిరిగే చక్రాన్ని వాడి జీవితాన్ని అంతటినీ కంట్రోల్ చేసే ఈశ్వరుడిగా ప్రతివాడి హృదయంలో నేనున్నాను అంటూ భగవంతుడు కృష్ణుడు చెప్తాడు. ఆ ఈశ్వరుడు ఎవరైతే చెప్తాడో అక్కడ ఆ మాట ఇక్కడ వస్తుంది. ఈశ్వరత్వాన్ని పొందటానికి అంటే పరిస్థితులను కంట్రోల్ చేయగలిగే శక్తి రావాలి అంటే మనం ప్ర అనే అక్షరాన్ని ధ్యానం చేయాలి. కంట్రోల్ అవ్వట్లేదంటే ఏంటి? ఎక్కడ చూసినా స్ట్రైక్స్ జరుగుతున్నాయి, ఎక్కడ చూసినా ధర్నాలు జరుగుతున్నాయి, గందరగోళంగా ఉంది, సాంఘికంగా పరిస్థితులు బాగాలేవు. అలాంటప్పుడు యూనియన్స్ అందరూ కలిసి స్ట్రైక్ అవి చేస్తున్నారు, ఆర్టీసీ స్ట్రైక్ లేదా బంకులు బంద్, ఇలా గొడవలు జరుగుతున్నాయి కదా. ఇలాంటప్పుడు ఏం చేయాలి? సామూహికంగా అందరూ కలిసి ఒక చోట కూర్చొని నీలోత్పల దళశ్యామం ప్రకారం దక్షిణాయనం ఈ ప్ర అనే అక్షరాన్ని ధ్యానం చేయాలి. దక్షిణాయనం అంటే ఏంటి? ఉత్తరాయణం దక్షిణాయనం అంటే పగలు ఉత్తరాయణం, రాత్రి దక్షిణాయనం, 6 నెలలు ఉత్తరాయణం, 6 నెలలు దక్షిణాయనం, కర్కాటకం నుంచి మకరం లోపు ఉన్న రాశులన్నీ దక్షిణాయనం, అలాగే లగ్నం నుంచి 6 రాశులు దక్షిణాయనం. ఇలాగ దక్షిణాయనానికి అర్థం ఎన్ని రకాలుగా అన్నా చెప్పుకోవచ్చు. ప్రకృతి అంతా దక్షిణాయనం అన్నమాట. ప్రకృతి కంటే పైన ఉన్నవాడు అపరా ప్రకృతి ఏదైతే ఉందో అది ఉత్తరాయణం. ఉత్తరాయణం వైపు ప్రయాణిస్తే భగవంతుడి వైపు వెళ్తాం, దక్షిణాయనం వైపు వెళ్తే పదార్థం వైపు వెళ్తాం. అంటే ఈ ప్రకారం అనేదాన్ని దక్షిణాయనంగా ధ్యానం చేస్తే కనుక ఈ పరిస్థితుల మీద కంట్రోల్ వస్తుంది. అంటే అర్థం ఏంటి? ప్రకృతిలో ఉన్న గడబిడలో ఎక్కడో తుఫాను జరుగుతుంది, ఎక్కడో భూకంపాలు వస్తుంది, ఇలాంటివన్నీ కంట్రోల్ చేసే శక్తి ఈ భూమి మీద ప్రసరించి ఈ దక్షిణాయన పదంలో ఇదంతా జరగాలి. అంటే ప్రకృతిలో సమతుల్యం ఎక్కడెక్కడ పోయిందో అక్కడక్కడ మళ్ళీ బ్యాలెన్స్ రెస్టోర్ చేయాలంటే ప్ర అనేదాన్ని ధ్యానం చేయాలి. మరి ఇది ఒక్కళ్ళు చేస్తే కాకుండా అందరూ సామూహికంగా. రష్యాలో పెద్ద భూకంపం వచ్చేటప్పుడు గురువుగారు అంతవరకు ఉన్న ఆ జంతర్ మంతర్లు ఏవైతే ఉన్నా అలాగా నక్షత్రశాల అంతా ఉండేది మేము చూసాం. అప్పుడు అదంతా మొత్తం పడగొట్టించేసి అప్పటికప్పుడు రాత్రికి రాత్రి అందరినీ మొత్తం ఎంతమంది ఉన్నారో అంతమందిని వచ్చేయమని కొన్ని వేల మందిని కూర్చోబెట్టి గాయత్రి మంత్రం చేయించారు. చేసిన తర్వాత అనౌన్స్ చేశారు రష్యాలో భూకంపం వస్తుంది, దాన్ని నేను మార్చడానికి ఇంటెన్సిటీ అది తగ్గించడానికి మీ ఇందరి చేత గాయత్రి పురస్కరణ చేయించానని చెప్పారు. ఇక్కడ గురువుగారు ఏం చేస్తారు అప్పుడు? ఈ గాయత్రి మంత్రం మన అందరూ చేస్తుంటే దాంట్లో ప్ర అనే అక్షరం ఉన్న శక్తిని రష్యా మీద ఉపయోగిస్తారు. రష్యా మీద ఉపయోగించడం అంటే ఏంటి? సపోజ్ బ్యాటరీ ఛార్జ్ చేసుకుంటే ఇంట్లో ఛార్జ్ చేసుకుంటాం, ఎక్కడ అవసరమైతే అక్కడ బయటికి తీసుకెళ్లి దాన్ని బ్యాటరీ లైట్ వేసుకుంటున్నాం కదా. అలాగా గురువుగారు అలాంటి వాళ్ళు ఏం చేయగలరంటే మనం చేస్తున్న ఈ జప శక్తి ఏదైతే ఉందో అదంతటిని వాళ్ళు పట్టుకుని ఎక్కడ అవసరమైతే అక్కడ దాన్ని మళ్ళీ సప్లై చేయగలరు. కరెంటు ఒక చోట ప్రొడ్యూస్ అవుతుంది, లేని చోట దాన్ని సప్లై చేస్తాం, అక్కడ వాడుకుంటాం. అలాగా ఆ జ్ఞానం తెలిసిన వాళ్ళు, ఆ శక్తుల్ని ఉపయోగించుకోవడం తెలిసిన వాళ్ళు అలాగా చేయగలరు. అలాగే దీనికి చేయటానికి చాలా సింపుల్, అందరూ మీరు కూడా చేయగలరు, మనందరం చేయగలం. ఎలాగంటే ఫలానా చోట ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈ గాయత్రి మంత్రశక్తి అక్కడ పనిచేసి అక్కడ ప్రకృతిలో ఉన్న ఇబ్బందికర పరిస్థితులన్నీ సరిచేయబడాలి అని సంకల్పించి గాయత్రి చేయటమే అంతే. అప్పుడు ఈ అక్షరాలన్నింటిలో ఈ ప్రకారం ఉంటుంది కాబట్టి విడిగా ప్ర అని చెయ్యక్కర్లేదు, సరిపోతుంది. తర్వాత ప్రచోదయాత్రలో చో సౌమ్యం గోరోచనాపీతం చోకారం చతురాననం సకృధ్యాత్వా ద్విజశ్రేష్ట సంగచ్చే వైష్ణవం పదం. సౌమ్యమైనది, సౌమ్యమైనది అంటే చాలా సౌమ్యంగా ఉంటుంది అనమాట, చాలా డెలికేట్గా ఉంటుంది, ప్లస్ చాలా బెనవలెంట్గా ఉంటుంది, మనకు చాలా మంచి చేస్తుంది అనమాట. శ్రీచక్రంలో మధ్య బిందువుని కూడా సౌమ్య అంటారు. సౌమ్య అంటే శ్రీచక్రంలో ఉన్న త్రికోణంలో మొట్టమొదటి త్రికోణం ఉంటుంది, దాంట్లో బిందువు ఉంటుంది, దాన్ని సౌమ్య అంటారు. అలాగే బుధుడికి సౌమ్య అని పేరు. బుధుడన్నా సూర్యుడన్నా ఒక రకంగా ఒకటే. బుధుడు అమృతతత్వాన్ని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, తెలియని జ్ఞానం మనకు ఏదైతే ఉందో అదంతా ప్రసాదించేవాడు బుధుడు. అది కూడా మోర్ ఈసోట్రిక్ అని చెప్తారు, వేనస్ కంటే మోర్ ఈసోట్రిక్ బుధుడు. ఆ బుధుడికి కూడా సౌమ్యం సత్వగుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. సౌమ్యం సత్వగుణోపేతం, సత్వగుణం బాగా ఉంటుంది. గురువు గారు ఇచ్చిన భావ సంవేదన గంగోత్రి అనే దాంట్లో సత్వరజస్తమో గుణాల్లో సత్వగుణం బాగా పెంపొందించుకోండి అని చెప్తారు. అలాంటి సౌమ్యం సత్వగుణోపేతం బుధుడు, సౌమ్యం అంటే అది వస్తుంది. కాబట్టి ఈ గోరోచనాపీతంలో సౌమ్యం ఉంటుంది, సౌమ్య గుణం ఉంటుంది, అంటే మనలో సత్వగుణం పెంపొందుతుంది. గోరోచనం అంటే గోరోచనం అనే రంగు మన దగ్గర దగ్గరగా గంధం ఉంటుంది, ఆల్మోస్ట్ అలా ఉంటుంది. గోరోచనాపీతం పసుపు రంగులో ఉన్న గంధం. చతురాననం, చతురాననం అంటే నాలుగు ముఖాలు, అంటే సృష్టించే శక్తి కూడా ఉంటుంది. సకృధ్యాత్వా ద్విజశ్రేష్ట సగచ్చే వైష్ణవం పదం. సౌమ్యమైనది, గోరోచనము వలె పచ్చని వర్ణము గలది అగు చోకారమును ఒక్కమారు ధ్యానించిన బ్రాహ్మణుడు విష్ణు పదమును పొందు. విష్ణు పదం అంటే ఆర్గనైజింగ్ ఎబిలిటీ వస్తుంది, ఎక్కడెక్కడ వాళ్ళని అంతటినీ బాగా అడ్మినిస్ట్రేషన్ వస్తుంది అనమాట. అలాగా బోల్డ్ అన్ని చోట్ల ఆశ్రమాలు పెట్టాం, అవన్నీ బ్రహ్మాండంగా రన్ అవ్వాలంటే గోరోచనంలో చోకారాన్ని ధ్యానం చేయటం వల్ల అందరూ చక్కగా మాట విని బాగా చేస్తారు. తర్వాత వచ్చేది ప్రచోదయాత్రల దకారం. శుక్లవర్ణేందు సంకాశం దకారం పశ్చిమాననం సకృధ్యాత్మా ద్వియశ్రేష్ట సంగచ్చే బ్రాహ్మణ పదం. శుక్లపక్ష చంద్రుడి లాంటి కాంతి కలది. శుక్లపక్షంలో చంద్రుడు ఏం చేస్తుంటాడు, రోజు రోజుకి పెరుగుతూ ఉంటాడు, వెలుగు వస్తూ ఉంటుంది అనమాట, అంటే వెలుగు పెరుగుతూ ఉంటుంది. కృష్ణపక్షంలో తగ్గిపోతూ ఉంటుంది. అలాగా ఇక్కడ దకారం చూస్తే మనం మొట్టమొదటి చూసిన దానికి కాసేపు చూసిన దానికి ఇంకా ఇంకా వెలుగు పెరిగిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మీకు పీపీటీలో ద అనే అక్షరానికి తెల్లటి శుక్లపక్ష చంద్రుడు లాంటి రంగుతోటి దకారాన్ని అక్కడ ఉంచడం జరిగింది. దాన్ని చూసినప్పుడు మీకు అలాగే ఉండకూడదు ఆ రంగు, ఇంకా ఇంకా కొంచెం అలా విస్తరిస్తున్నట్టుగా, ఇంకా వెలుగు ఎక్కువ అవుతున్నట్టుగా భావించాలి ఆ దకారాన్ని చూస్తూ. దీన్ని చేయటం వల్ల ఏంటంటే బ్రహ్మపదము క్రియేటివ్ ఫ్యాకల్టీ వస్తుంది మనకు. ఒకటి కొత్తది ఏదన్నా కనిపెట్టాలి, కొత్తది ఏదన్నా ఆలోచించాలి, ఈ పని అలా చెయ్యాలి, ఈ పని ఎలా చేస్తే బాగుంటుంది, మనం ఆల్రెడీ కొందరు చేసేవారు, ఎందుకంటే ఎలా బాగా చేయగలరు, అలాగ ఆలోచన చేస్తున్నప్పుడు ఈ దకారాన్ని ఈ రకంగా ధ్యానం చేస్తుంటే అంతకు ముందున్న దానికంటే ఎక్కువ వెలుగు వస్తుంది కాబట్టి దకారంలో. అలాగే అంతకు ముందు ఉన్న ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా అంతకంటే బాగా పనిచేసేటట్టు ఎలా చేయొచ్చు. ఈ మధ్య పేపర్లో వేసాడు నాసా వాళ్ళు, అమెరికా వాళ్ళు అంతరిక్షంలోకి ఈ సెటిలైట్స్ అవి పంపిస్తారు కదా రాకెట్స్, ఆ రాకెట్స్లో ఉండే ఫ్యూయల్ సెకండ్కి ఇన్నిసార్లు ఫైర్ అయ్యి ఇంత ఎనర్జీ రిలీజ్ చేస్తుంది అని ఉంటుంది లెక్క. దానికంటే ఎక్కువ వచ్చేది ఆస్ట్రేలియాలో ఒక స్టూడెంట్ కనిపెట్టాడు. అంతకు ముందు ఉన్నదానికంటే ఇప్పుడు ఎక్కువ వచ్చేటట్టు కనిపెట్టాడు కదా, ఎగ్జిస్టింగ్ దాన్ని ఇంకా ఎక్కువ యూజ్ఫుల్గా ఇంకా ఎక్కువ పవర్ఫుల్గా ఉండేటట్టు చేయగలిగాడు. అలాగనమాట మనం కూడా ఈ దకారాన్ని బాగా ధ్యానం చేస్తూ అలా ఇంకా వెలుగు పెరిగిపోతుంది అంటే దాంట్లో ఉన్న శక్తి ఇంకా పెరుగుతుంటుంది అన్నమాట. ఈ ఉన్నదాన్ని ఇంకా హౌ వీ క్యాన్ యూటిలైజ్ బెటర్ అనే దానికి ఈ దకారాన్ని వాడుకోవాలి. మన దగ్గర ఆల్రెడీ సపోజ్ ఫ్లూట్ వాయించవచ్చు, లేకపోతే వీణ వాయించవచ్చు, ఇంకా ఎలా బాగా వాయించగలను అని ఆలోచించాలనుకోండి. అప్పుడు ఈ దకారాన్ని అలా చూసి అలా దాంట్లోంచి వెలుగు ఇంకా 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 పెరిగిపోతుంది, అంతా మన మనస్సు నిండిపోతుంది అని భావించాలి. ఈ శక్తులన్నింటిలో కూడా, ఈ వర్ణధ్యానం అంతట్లో కూడా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ వర్ణం మీ మనస్సంతా నిండిపోతోంది అని మటుకు మర్చిపోకూడదు. ఎప్పుడు మనస్సంతా నిండిపోవాలి దాంతో. తర్వాత చివరిగా యాత్ యాత్కారంతే శివం ప్రోక్తం చతుర్వదన సమప్రభం ప్రత్యక్ష పదో బ్రహ్మ విష్ణురుద్ర ఇది స్మృత. యాత్ అనే అక్షరం కళ్యాణకారకం. కళ్యాణకారకం అని మనకు గాయత్రి మహావిజ్ఞానం మొట్టమొదటి దాంట్లోనే ఉంటుంది, ఋగ్వేదము కళ్యాణకారకం. కాబట్టి యాత్ అనే అక్షరాన్ని సరిగ్గా ధ్యానం చేస్తే కళ్యాణకారకం, అందరికీ మంచి చేయడం ఎలాగా అనేది తెలుస్తుంది. ఇది బ్రహ్మతో సమానమైన కాంతి కలదు. బ్రహ్మ విష్ణు రుద్రులు ముగ్గురు ఎలా ఉంటారో అలాంటిది. బ్రహ్మ విష్ణు శివాత్మకం అని తత్ కూడా చెప్పుకున్నాం మనం. మొట్టమొదటి అక్షరం తత్, చివరి అక్షరం గాయత్రి మంత్రంలో యాత్. రెండు ఒకలాంటివి. అంటే ఒక సర్కిల్లో స్టార్టింగ్ పాయింట్ ఎక్కడుందో ఎండింగ్ పాయింట్ కూడా అక్కడే ఉంటుంది, అదే అవుతుంది. అలాగా తత్ ఏదైతే అవుతుందో యాత్కి కూడా అదే అవుతుంది. ఈరోజు ఎంతసేపు చేయొచ్చు మాస్టర్ అయితే 15 సెకండ్లు చూడమన్నారు ఒక్కొక్కదాన్ని. మీకు వీలైతే ఒక నిమిషం చూడండి ఒక్కొక్కదానికి వేసి, ఒకదాని మీద స్పెషలైజేషన్ సంపాదించుకోండి. ఒక దాని మీద స్పెషలైజేషన్, ఫర్ ఎగ్జాంపుల్ పూర్వజన్మల్లో ఉన్న పాపాలన్నీ పోగొట్టే మకారాన్ని ధ్యానం చేస్తే, ఎవరైనా అలాంటి పూర్వజన్మ చేసిన పాపాల వల్ల బాధపడుతున్న వాళ్ళు మీ దగ్గరికి వస్తే, మీరు ఆ మకారాన్ని కాసేపు గుర్తు తెచ్చుకుంటే వెంటనే వాళ్ళకి ఆ పాపాలు పోయి దానివల్ల వచ్చిన రోగం పోతుంది, హీలింగ్ జరిగిపోతుంది ఆటోమేటిక్గా. అలాగే ఎవరైనా వచ్చారు వాళ్ళకి క్రియేటివిటీ లేదు, ఎంతసేపు చూసినా అలాగా మోసపోసినట్టుగా అదే పని చేయటం అలవాటు తప్ప మాకు ఏమి ఆలోచనలు రావట్లేదు, మాకు కొత్త కొత్తగా పని చేయాలంటే ఏమి అర్థం కావట్లేదు, ఇదేమిటి కష్టంగా ఉంది అన్నప్పుడు ఏం చేయాలి, ఇందాక బ్రహ్మ శక్తిని ఇస్తుంది అని చెప్పుకున్నాం మనం ఒక అక్షరం. ఆ బ్రహ్మశక్తి ఏదైతే ఉందో అది దకారం. ఇంకా ఇంకా కృష్ణపక్షం కాకుండా శుక్లపక్షంలో చంద్రుడు ఎలాగైతే వృద్ధి చెందుతూ ఉంటాడో అలాంటి వృద్ధి చెందుతున్నట్టు కాంతిని మనం దకారంతో ధ్యానం చేయటం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే మనలో కూడా క్రియేటివ్ ఫ్యాకల్టీ పెరుగుతుంది. మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి కూడా మనం గైడ్ చేయగలం క్రియేటివ్గా. ఇప్పుడు ఫ్యాషన్ డిజైన్ ఉందనుకోండి, సపోజ్ బోల్డ్ అంత క్రియేటివిటీ ఉందా, అలాగే ఫుడ్ టెక్నాలజీలో కూడా బోల్డ్ క్రియేటివిటీ ఉంది. అవన్నీ అలా ఉంటే మనం గాయత్రి మహావిజ్ఞాన్ని ప్రజెంట్ చేయడంలో కూడా మనం న్యూ టెక్నిక్స్ ఫాలో అవ్వగలం. ఇదివరకు చెప్పిందే మరి పూర్వం నుంచి ఏదైతే ఉందో ఏకం సత్ అంటే భగవంతుడు ఒక్కడే, కానీ ఎంతమంది చెప్తున్నారు దాని గురించి, ఎన్ని రకాలుగా చెప్పగలుగుతున్నారు అంటే వాళ్ళల్లో క్రియేటివ్ ఫ్యాకల్టీ ఉంది. మాస్టారు ఎన్నేళ్ళు చెప్పారు, 30 ఏళ్ల పాటు చెప్పిన ఒకరోజు చెప్పిన గాయత్రి అర్థం ఇంకో రోజు చెప్పలేదు, ఒక 7 గంటల 5 నిమిషాలకి చెప్పిన అర్థం 7 గంటల 7 నిమిషాలకి ఎప్పుడు చెప్పలేదు, అప్పుడు చెప్పింది అప్పుడే, ఇప్పుడు చెప్పింది ఇప్పుడే. అలా ప్రతిసారి కొత్త ఆస్పెక్ట్ తోటి గాయత్రిని ప్రజెంట్ చేశారు ఇన్నేళ్ళు కూడా. ఇప్పుడు అంత ఎలా వచ్చింది అంటే ఎప్పుడు కూడా ఆయన ఈ దకారం అనే దాంట్లో ఎక్స్పర్ట్ అనమాట. బ్రహ్మ పదం క్రియేటివ్ ఫ్యాకల్టీ బోల్డ్ అంత ఉంది అనమాట. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుంటూ వీటి గురించి ఏం చెప్తున్నారంటే, చివరికి ఎవరైతే వీటిని ఎప్పుడు కూడా ధ్యానం చేస్తారో వాటికి ఏ రకమైన దోషాలు రావు, ఆ మనిషికి ఏ విధమైనటువంటి అడ్డంకులు రావు. అంటే మనకు అబ్స్టికల్స్, ఈ పని చేద్దాం అనుకుంటున్నామండి ఏదో ఒకటి అడ్డుపడుతోంది, ఇలాంటి మాట రాదు మన నోట్లోంచి. అందుకని మనం భూమిపై స్వర్గావతరణ అనే కార్యక్రమం చేయదలుచుకున్నామండి, ఎవడు కలిసి రావట్లేదు అనే మాట మన నోట్లోంచి రాదు. ఎందుకంటే చక్కగా 24 చేస్తే అందరూ కలిసి వస్తారు, మనం అందరితో కలిసి వెళ్ళగలం, అసలు పాయింట్ అది. అంతేగాని వాళ్ళు కలిసి రావటం కాదు, మనకు మేము ఎవరితో అడ్జస్ట్ కాలేకపోతున్నామండి, ఇలాంటి మాటలు మనలోంచి పోతాయి. ఇంకా ఏంటి, మృత్యువు కలగదు. మృత్యువు కలగదంటే లాస్ ఆఫ్ కాన్షియస్నెస్, ఏం చేస్తున్నావు అర్థం కాకుండా చెయ్యము అని అర్థం. అవేర్నెస్తో చేస్తాం అన్ని పనులు, ఏం చేస్తే ఏమవుతుందని తెలిసి చేస్తాం, దాన్ని మృత్యువు లేకుండా ఉంటాం, అంతేగాని చచ్చిపోకుండా ఉంటాం కాదు. ఇంకా ఏం చెప్తున్నారంటే, సూతకమును మరణం గురించి చెప్పాను, అవి ఉన్నప్పుడు దాని ఫలం లభింపదు, తీర్థయాత్రకు వెళ్ళినా ఫలం లభింపదు. ఎవరికైతే సూతకం ఉంటుందో, ఎవరికైతే మరణం గురించి సూతకం ఉంటుందో, వాళ్ళకి ఇవేమి ఫలించవు అని చెప్పాను. కాబట్టి దోషం ఉంటే ఎలాగైతే కన్ను సరిగ్గా కనబడదు, నాలికి చేదుగా ఉంటుందో, అన్నం రుచించదు, అలాగా మనిషిలో దోషాలు ఉంటే ఈ జ్ఞానం ఏది వాడికి రుచించదు. అందుకని ముందర మనలో దోషాలు పోగొట్టుకోవాలి. అలాగే ఇది బాగా ఒక ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక దాంట్లో రెండు దాంట్లోనో లేకపోతే 24 ఇట్లా ఎక్స్పర్ట్ అయ్యి మనం పబ్లిక్లో వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళలో ఉన్నవన్నీ పోయి వాళ్ళకి తెలుస్తుంటుంది తేడా. అలా చేయటం వల్ల వాళ్ళు కరెక్ట్ దీన్ని చెయ్యాలి మేము అని ఒక దృష్టిలోకి వస్తారు. ఆ రకంగా గురుదేవులు ఇచ్చిన ఈ వర్ణధ్యానాన్ని బాగా ప్రతి వాళ్ళు యూజ్ చేసుకోండి, దీనివల్ల లాభం పొందండి. మీరు లాభం పొందడంతో పాటు సమాజానికి కూడా లాభాన్ని పొంది ప్రసాదించండి. గురుదేవులు కోరుకున్న భూమిపై స్వర్గావతరణ అనే దాంట్లో మన వంతు పార్ట్ మనం బాగా ప్లే చేయడానికి ప్రతి వాళ్ళు కూడా కొంత టైంని గురువు గారి కోసం ఇవ్వండి. ఆయనకి ఇచ్చిన టైము అంతకంటే ఎక్కువగా మనకు ప్రసాదిస్తానని ఆయనే చెప్పుకున్నారు. నాకు ఇచ్చింది మేము ఊరికేమి వదిలేయం మిమ్మల్ని, అంతకంటే ఎన్నో రెట్లు మీకు అందిస్తాం అని చెప్తున్నారు. అలాంటి పరమ ప్రేమ స్వరూపులైన మాస్టర్కి గురువు గారికి మనం వృతాభక్తిగా ఇలాంటివి మన బాగు కోసం మనం చేసుకుంటూ వాళ్ళకి ఏదో చేసామని భ్రమలో మటుకు ఉండకుండా యుగ నిర్మాణ యోజన కార్యక్రమాల్లో ఇంకా దీక్షగా పనిచేస్తామని, దానికి కావలసిన దోషరహితమైన మనస్సుని ప్రాణాన్ని మనం సంపాదించుకుంటామని, ఈ జ్ఞానాన్ని 10 మందికి పంచిపెట్టే శక్తిని ఆయుష్యుని ఆరోగ్యాన్ని మనకు అక్కడి నుంచి తెచ్చుకుంటామని ఆశిస్తూ అందరికీ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు. లోకాః సమస్తా సుఖినో భవంతు. లోకాః సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః.